కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుంచుదును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు గలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవ, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృపగలిగిన దేవ, యువదయకాలమందు మేము మీ యొక్క సన్నిధిలో వాక్యమును ధ్యానించుటకు కూర్చుని ఉంటుండగా మీరు మాకు కావలసినటువంటి సహాయం దయచేయండి. మీ వాక్యములో ఉన్నటువంటి ఎన్నో విషయములను మేము నేర్చుకునగలుగునట్లుగా అవి మా హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోయి మమ్మలను మీకు సమీపముగా చేయగలుగునట్లుగా వాటిని మాలో ఫలింపచేయండి. ప్రభా, మేము వట్టి వారిని మీ యొక్క ఆత్మ మాకు తోడై ఉంటేనే గాని మీ యొక్క వాక్యములోని ఏ భాగమునైనాను మేము పూర్తిగా అర్థము చేసుకునగలిగినటువంటి స్థితిలో ఉండము. కాబట్టి మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి లోబడేటువంటి మనసును మాకు దయచేసి మా హృదయాంతరంగంలో మీ కొరకు ఫలించేటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం ముందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుబడినటువంటి కీర్తన మనం ఆలోచించినట్లయితే తన శత్రువులు తన గురించి కుట్రపూరితమైనటువంటి అబద్ధాలు, అపనిందలు వ్యాపింపజేస్తూ ఉన్న సమయంలో తనకు సహాయం చేయమని దావీదు చేసినటువంటి అక్రందనేది అని మనకు అర్థమవుతూ ఉన్నది. 7వ వచనములో పరిశుద్ధాలయము ప్రస్తావన ఉండటాన్ని బట్టి కొంతమంది వ్యాఖ్యానకారులు శీర్షికలో దావీదు కీర్తన అని ఉన్నంత మాత్రాన దీనిని దావీదు రచించాడని రూఢిగా చెప్పలేము అని అభిప్రాయపడ్డారు. మందిరము, పరిశుద్ధాలయము అనే పదాలు కలిపి ప్రస్తావించటం ఈ కీర్తనను దావీదుగాక మరొకరు రాసి ఉండవచ్చును అని అనేకులు అభిప్రాయపడటానికి దారితీసింది. ఎందుకంటే దావీదు కాలం తర్వాతనే సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. ఏదేమైనప్పటికీ హెబ్రీలో మందిరము అనే పదము కేవలము సొలొమోను దేవాలయానికి మాత్రమే కాకుండా దావీదు కాలములో షిలోహులోని తాత్కాలిక దేవాలయానికి కూడా ఉపయోగించబడిందని మనం బైబిల్ను చదివినట్లయితే గ్రహించవచ్చు. దేవుని మందిరము అంటే తన ప్రజల మధ్య దేవుని నివాసము అని అర్థము. సరే, పండితుల వాదనను వాళ్ళకి విడిచిపెట్టేద్దాం. మనమైతే ఈ కీర్తనను ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో ఈ కీర్తనను దావీదు రాశాడు అని మనం కొనసాగుదాం. ఇక్కడ మొదటి 2 వచనములను మనం చూచినట్లయితే, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను అని వ్రాయబడినది. ఈ సందర్భంలో ధ్యానం అనేటువంటి పదము తీవ్రమైనటువంటి దుఃఖము, నిట్టూర్పులతో హృదయాంతరంగము నుండి చేసే విజ్ఞాపన అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. హృదయాంతరంగము నుండి వచ్చేటువంటి ప్రార్థనను దేవుడు ఎప్పుడూ లక్ష్యపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో గనుక పశ్చాత్తాపము గ్రహింపు కలిగి ఉన్నటువంటి వాడవైనట్లయితే, నీ హృదయాంతరంగం నుండి హృదయపూర్వకంగా వచ్చేటువంటి క్షమాపణ కోసమైనటువంటి అభ్యర్థనను దేవుడు ఎన్నడూ తిరస్కరించేటువంటి వాడు కాడు. అయితే మన హృదయాంతరంగములుండి అలాంటి విజ్ఞాపన అనేటువంటిది, అలాంటి క్షమాపణ కోరటం అనేటువంటిది వస్తున్నదా? చాలాసార్లు మన హృదయాంతరంగం నుండి వచ్చేటువంటివి కోపం అనేటువంటిది, ఆగ్రహం అనేటువంటిది, పగ అనేటువంటిది, అసూయ అనేటువంటిది, ఇవన్నీ కూడాను వస్తూ ఉంటాయి. అంతేగాని దేవునికి హృదయాంతరంగము నుండి చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది మన పెదవుల నుండి రాదు. నీవు శరీరానుసారి అయినట్లయితే మనసు నుండి వచ్చేటువంటి యొక్క ఇమోషన్స్ అనేటువంటివి మాత్రమే నీ నుండి బయటకు వస్తూ ఉంటాయి తప్ప హృదయాంతరంగంలో గ్రహింపు అనేటువంటిది, ఆ యొక్క పశ్చాత్తాపం అనేటువంటిది, క్షమాపణ కొరకైనటువంటి ఆ యొక్క నిట్టూర్పు విడుస్తూ ప్రార్థించేటువంటి మనసు అనేటువంటిది నీలో నుండి రాలేదు. కాబట్టి నీ నుండి నా నుండి ఏ విధమైనటువంటి ప్రార్థన వస్తూ ఉన్నది మనము ఆలోచించుకునివలసి ఉన్నది. శరీర సంబంధమైనటువంటి ఆశలు కోరికలతో నీవు నిండి ఉన్నట్లయితే, నీవు శరీరానుసారమైనటువంటి మనిషి అయినట్లయితే నిన్ను నీవు సరిచేసుకునవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దావీదు దేవుని నా రాజా నా దేవా అని సంబోధించగలుగుతున్నాడు. దేవుడు నిజంగా మన రాజు మన దేవుడుగా ఉన్నట్లయితే మన యొక్క బ్రతుకనేటువంటిది వాక్యానుసారంగా ఉంటూ ఉంటుంది. మనం చేసేటువంటి పనులు అనేటువంటివి అందరికీ మాదిరికరంగా ఉంటూ ఉంటాయి. అవి ఆత్మానుసారమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. అవి తడబడేటువంటివిగా ఉండవు. ఒకసారి ఒక విధంగాను మరొక సందర్భంలో మరొక విధంగాను నువ్వు చేసేటువంటి పనులు ఉండవు. నువ్వు పోయేటువంటి మార్గం అనేటువంటిది ఆత్మీయరీతిగా సమంగా ఉండేలాగా నువ్వు చూసుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో నువ్వు నడవటం వలన అది నీకు క్రమపరచబడుతూ ఉంటుంది నీ జీవితం అనేటువంటిది. చాలామంది కొన్నిసార్లు ఆత్మీయంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు వారి తడబడుతూ ప్రక్కకు తొలగిపోయి శరీరానుసారమైనటువంటి తలంపులతోనూ ఆశలతోనూ ఈలోక సంబంధమైనటువంటి సాంప్రదాయములతోనూ ముందుకు వెళ్లేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దీనిని బట్టి అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు అంటే మనల్ని పరిశీలించేటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు అనేక మంది ఇతను కొన్నిసార్లు దైవికంగా ఉంటున్నాడు గాని మరికొన్నిసార్లు లోకానుసారంగా సాగిపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇతనికి మాకు తేడా ఏముంది అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఆ విధంగా మనం ఉండటం వలన మనము దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేసేటువంటి వారంగా అనేక సార్లు ఉండగలము. ఆ విధంగా మనము ఎన్నడూ ఉండకూడదు. అయితే నీవు దేవునికి దాసుడుపై ఉండాలి, లేకపోతే నీవు లోకానుసారంగా నడుచుకునేటువంటి వాడుపై ఉండాలి. అంతేకాని రెండు రకములుగాని నడుచుకుంటూ ఉన్నట్లయితే నీవు శిక్షను తప్పించుకునలేవు. ఇక్కడ దావీదు దేవుడు తన మనవిని చెవిని పెట్టవలనని తన మనవిపై లక్ష్యముంచవలనని ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవునికి మనం చేసేటువంటి ప్రార్థన ఆయన కోరే విధంగా ఉండాలి. మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలు మన ఇష్టానుసారంగాను మనకు కావలసినవి అన్నీ అడిగేటువంటి వారంగా ఉంటుంటాం. మనకు కావలసినవి అడగటంలో తప్పేమి లేదు, గాని మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కేవలము ఈ లోక సంబంధమైనటువంటి విషయములను మాత్రమే మనము ఆశిస్తూ వాటిని మాత్రమే అడుగుతూ అసలైనటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి కృపలను దేవుని యొద్ద నుండి మనము అడగక పొందలేనటువంటి స్థితిలో ఎన్నోసార్లు ఉంటూ ఉన్నాము. ఆ విధంగా విశ్వాసి అనేటువంటి వాడు ఉండకూడదు. నీవు హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి ప్రార్థనను చేసేటువంటి వాడుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవునికి సన్నిహితంగా బ్రతుకుతూ ఉంటావో నీవు చేసేటువంటి ప్రార్థన కూడాను చాలా వ్యత్యాసంగా ఉంటూ ఉంటుంది. నీ ప్రార్థనను వినేటువంటి వారు అది వ్యత్యాసమైనటువంటి ప్రార్థనని గుర్తించగలుగుతారు. నిన్ను నీవు హెచ్చించుకుంటూ చేసేటువంటి ప్రార్థన, నిన్ను నీవు గొప్పవాడిగా చూపించుకుంటూ చెప్పేటువంటి మాటలు అనేటువంటివి నీవు దేవునితో సరైనటువంటి స్థితిలో లేవని, ఆయనతో సరైనటువంటి సంబంధంలో లేవని ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎన్నడూ మనము ఉండకూడదు. దావీదు ఇక్కడ నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. మనం ప్రార్థించేటువంటిది ఎవరిని, మనం ఆధారపడేటువంటిది ఎవరి మీద, ఎందుకంటే దావీదు ఎన్నడూ కూడా ఇతర దేవతలను పూజించినటువంటి వాడు కాడు. తను మానవ రీతిగా చేసినటువంటి తప్పిదములు కొన్ని ఉన్నవి, దాని నిమిత్తమై దేవుడు గట్టిగా తనను శిక్షించాడు. అయితే తాను మాత్రము ఆరాధించినటువంటిది దేవునిని తప్ప మరి యొక్క దేవతను గాని విగ్రహమును గాని ఎన్నడూ ఆరాధించినటువంటి వాడు కాడు. ఆయనకు మాత్రమే దావీదు ప్రార్థన చేసినటువంటి వాడు. మనం ప్రార్థన చేసేటువంటిది ఎవరికి చేస్తున్నాము? కొన్నిసార్లు మనం ప్రార్థించేటువంటిది దేవునిని, మరికొన్నిసార్లు మనం ప్రార్థించేటువంటిది మనుషులని అయి ఉంటున్నదా? మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం నుంచి ఆయన నుండి మనం ఆశించేటువంటి వాటిని ఆయన చిత్తానుసారంగా ఆయన మనకు దయచేయాలని ఆశపడేటువంటి వారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా కాకుండా నీవు దేనిని పొందినప్పటికీ అది నీ యొద్ద నిలిచి ఉండదని, అది నీకు మేలుకరమైనటువంటిది కాదని నీవు తెలుసుకున్నటువంటి వాడవై ఉండాలి. మూడవ వచనములో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుని వెదకాలని స్థిర నిశ్చయం చేసుకున్నటువంటి దావీదు మూడు పనులు ఇక్కడ చేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. మొట్టమొదటగా తన కంఠస్వరము దేవునికి వినపడుతున్నదన్న నమ్మకంతో క్రమం తప్పకుండగా పట్టుదలతో తను ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రమం తప్పకుండగా ప్రార్థించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. చాలా మంది సమయం దొరికినప్పుడు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు, వారికి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించేటువంటి వారుగా ఉంటుంటారు, ఇరుకులలోనూ ఇబ్బందులలోనూ ఉన్నప్పుడు వారి చేత కాని సమయములలోనూ దేవుని యొద్దకు వెళ్లి మొరపెట్టేటువంటి వారుగా ఉంటుంటారు. తప్ప క్రమం తప్పకుండా ప్రార్థించేటువంటి వారు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. విశ్వాసులలో సహితము క్రమం తప్పకుండా ప్రార్థించేటువంటి వారు బహు అరుదుగా ఉంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి క్రమం తప్పకుండా ప్రార్థించటం అనేటువంటిది, అంటే దావీదు వలె ప్రార్థించటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. నీవు క్రమం తప్పిపోయినట్లయితే నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా క్రమశిక్షణ తప్పిపోతూ ఉంటుంది. క్రమశిక్షణ ఎప్పుడైతే తప్పిపోయిందో నీవు పక్కకు తొలగిపోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. కాబట్టి నీవు క్రమం తప్పకుండా ప్రతి దినము నిర్ణీత సమయములలో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వాడుగా ఉంటున్నావా? రెండవది పట్టు తప్పక, అంటే పట్టుదలతో ప్రార్థించటం అనేటువంటిది. చాలా మందికి ఏదో ప్రార్థన చేస్తున్నావు, ఆయన వింటే వింటాడు, విని మనకు జవాబిస్తే సరే, లేదంటే సరే, ఎలాగో కొనసాగుతున్నాం కదా అనేటువంటి తత్వంతో ప్రార్థించేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ పట్టుదల కలిగి మనం ప్రార్థించేటువంటి వాడికి దేవుడు తప్పనిసరిగా సమాధానం ఇస్తాడు అనేటువంటి ఆ యొక్క పట్టుదలతో ప్రార్థించి వాటిని పొందేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రెండు విషయములు కూడా, క్రమం తప్పకుండా ప్రార్థన చేయటం అనేటువంటిది, పట్టుదలతో ప్రార్థన చేయటం అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయములు. ఇక రెండవది, అతడు ఉదయముననే దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా మందికి ఉదయముననే లేవగానే వెంట వెంటనే చేసుకోనవలసినటువంటి పనులు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే నీవు విద్యార్థి అయినప్పటికీ, ఉద్యోగస్తుడు అయినప్పటికీ, మరొకరు అయినప్పటికీ, నీవు ఆ దినములో దినచర్య ప్రారంభంలో చాలా బిజీగా ఉండటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అయినప్పటికీ నీ దినచర్య ప్రారంభించే ముందు కొద్ది సమయమును దేవుని యొక్క సన్నిధిలో నీవు గడిపి, ఆ తర్వాత సాయంత్ర సమయంలో లేకపోతే రాత్రి వేళ నీకు పనులన్నీ ముగిసిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అయి ఉంటుంది. ఎందువలన అంటే, అది గనక లేకపోయినట్లయితే, నీకు చెట్టుకు వేళ్ల నుండి ఆహారము తగ్గపోయినట్లయితే అది ఎండిపోతుందో, అదే విధంగా ఆత్మీయ రీతిగా వచ్చేటువంటి ఆ న్యూట్రిషన్ అనేటువంటిది నీకు లేకుండా పోతుంది. ఎప్పుడు నీవు దేవునితో ప్రతిదినము గడపనట్లయితే ఆ న్యూట్రిషన్ అనేటువంటిది నీకు ఆగిపోతుంది. నీ ఆత్మీయ జీవితం వెంటనే అడుగంటిపోవటం అనేటువంటిది, ఎండిపోవటం అనేటువంటిది ప్రత్యక్షంగా అందరూ చూడగలుగుతారు. ఆ విధంగా నీవు ఉండకూడదు. ఇక ఆ తర్వాత తన ప్రార్థనలకు జవాబుల కోసం దేవుని సన్నిధిలో దావీదు ఎదురు చూసేవాడని తెలుస్తూ ఉన్నది. నీవు నేవును కేవలం ప్రార్థించేటువంటి వారంగా ఉండకూడదు. మనము ప్రార్థించేటువంటి వారంగాను, ఆ ప్రార్థన నిమిత్తమై జవాబు కోసం ఎదురుచూచేటువంటి వారంగా ఉంటూ ఉండాలి. ఇన్ని దినములు ఈ విషయమై ప్రార్థించాను, ఆ విషయమై అనే దినములు ప్రార్థించాను అని చెప్పటం కాదు, గాని ఆ ప్రార్థించినటువంటి విషయమై నీకు దేవుని యొద్ద నుండి జవాబు అనేటువంటిది రాగలుగుతున్నదా? అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కానీ దాని నిమిత్తమై నీవు జవాబు పొందేటువంటి వాడవుగా ఉంటున్నావా? ఈ రిలేషన్ అనేటువంటిది మనం మెయింటైన్ చేసుకోవలసి ఉన్నది. ప్రార్థన అనేటువంటిది రెండు వైపులా జరిగేటువంటి సంభాషణగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవునితో మాట్లాడేటువంటి వాడవై ఉండాలి. అది ఒక్క సైడ్ నుండి జరిగేటువంటి కాన్వర్జేషన్ అయినట్లయితే, రిక్వెస్ట్ అయినట్లయితే అది నిష్ప్రయోజకమైనటువంటిదిగా ఉంటుంటుంది. కాబట్టి ఈ టూ వే కాన్వర్జేషన్ అనేటువంటిది, టూ వే కరస్పాండెన్స్ అనేటువంటిది దేవుని యొద్ద నుండి మనకు, మన యొద్ద నుండి దేవునికి ఉండేలాగా అనునిత్యం మనం చూసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. 4-5 వచనములలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అని వ్రాయబడి ఉన్నది. ఆనందించు అనేటువంటి పదము మొదటి అధ్యాయములో 2వ వచనములో చెప్పబడినటువంటి ఆ యొక్క అర్థములోనే చెప్పబడినది. అయితే ఇక్కడ ప్రతికూలమైనటువంటి అర్థములో దేవుడు ఆనందించడు అనేటువంటి సెన్స్ లో చెప్పబడినది. దేవుడు దుష్టత్వమును చూడగోరడని మాత్రమే కాదు, కాని ఆయన సన్నిధిలో అసలు అలాంటివి కనపడదు, అలాంటిది కనపడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అహంభావం కలిగినటువంటి వారు, పాపం చేసేటువంటి వారు, పాపం అంటే ఏదైనా సరే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట, అంటే చేయవలసినవి చేయకపోవుట, చేరానివి చేయుట అనేటువంటిది ఏదైనా సరే చేసేటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో నిలవలేరని ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. దేవునికి దుష్ట జనానికి మధ్యన సంబంధం అనేటువంటిది, పొత్తు అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకంటే అలాంటి దుష్ట జనము దేవుని యొక్క దరిదాపుల్లోనికి కూడా ఎక్కడ రాలేదు. చాలా మంది దేవుడు దుష్టత్వం చూచి ఆనందించేటువంటి వాడు కాకపోతే లోకంలో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిని చూసి ఎలా చూస్తూ కొనసాగిస్తున్నాడండి అని అడుగుతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా చాలా మంది అడిగేటువంటి విషయమే. అయితే దేవుడు ప్రతిదానికి సమయమును నిర్ణయించి ఉన్నాడు. కోతకు ఒక సమయము నిర్ణయించున్నాడు, విత్తుటకు సమయము నిర్ణయించి ఉన్నాడు, పంట పండుటకు కొంత సమయము ఆయన నిర్ణయించి ఉన్నాడు. అయితే చివరికి కోతకాలం మందు ఆయన కోత కోసిన పిమ్మట గోధుమలను మాత్రము తన కొట్లలోనికి తీసుకుని గురుగులను దహించువేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయములో ఈ విధముగా మనం కొంతకాలం అబ్జర్వ్ చేయటం అనేటువంటిది, అంటే దుష్టత్వం అనేటువంటిది ఈ లోకములో పై చేయి చేసుకునుట అనేటువంటిది మనము చూచుట సర్వసాధారణమైనటువంటి విషయము. దాని కారణము దేవుడు వాటిని చూచి ఆనందిస్తున్నాడు అనేటువంటిది కాదు అని మనం గ్రహించవలసి ఉంటుంది. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే ఈరోజు క్రైస్తవ సంఘాలలో ప్రశంసింపబడేటువంటి వారు ఎవరండి? బాహాటంగా పాపం చేస్తూ దేవుని నియమాలను ధిక్కరించేటువంటి వారు కారా? మన సంఘములలో నేటి దినాలలో నాయకులుగాను పెద్దలుగాను చెలామణి అవుతున్నటువంటి వారు, ఇలాంటి పాపం చేసేటువంటి వారు కొందరుండట్లేదా? అన్ని సంఘములలో అందరూ అలాంటి వారని నేను చెప్పను, కానీ చాలా సంఘములలో ఈ యొక్క పరిస్థితి ఎలా దిగజారిపోతున్నదంటే దౌర్భాగ్యపు పనులు చేసేటువంటి వారు, బాహాటంగా ప్రజలకందరికీ వారు చేసేటువంటి పనులు తెలిసినప్పటికీ అలాంటి వారు పెద్దలుగాను సంఘ పెద్దలుగాను చెలామణి అవుతూ ముందుకు సాగేటువంటి వారుగా సంఘములు దిగజారిపోతూ ఉన్నది. అందువలననే సంఘముల ద్వారా క్రీస్తు యొక్క పరిచర్య అనేటువంటిది సరిగా సాగటలేదు. క్రీస్తు యొక్క వాక్యం అనేటువంటిది, క్రీస్తు చేసినటువంటి ఆ బలియాగం అనేటువంటిది మనుషులకు చేరలేకపోవటానికి కారణం ఏంటంటే అది కేవలం ఒక కథగా మాత్రమే మిగిలిపోయినది. దాని యొక్క శక్తి గాని దాని యొక్క సామర్థ్యము గాని మనలో కనిపించే విధంగా మనం బ్రతికినట్లయితే, విశ్వాసం మనం చెప్పుకునేటువంటి మనము, అప్పుడు ప్రజలు మనలో కనపడుతున్నటువంటి ఆ దైవ లక్షణములను బట్టి దేవుని ఎందుకు విశ్వసించగలిగినటువంటి వారై ఉంటారు. అయితే అలాంటి లక్షణములు మనము ఏమీ లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే, పైగా ఇతరులకు మనకు ఏ విధమైనటువంటి తేడా లేనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, మనము దేవుని నామమును ఏ విధముగా గొప్పదానిగా చేయగలము? మనము దేవుని సువార్తను ఏ విధంగా లోకమునకు మోసుకొని పోయేటువంటి వారంగా ఉండగలము ఆలోచించండి. 6-7 వచనములలో అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను అని దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు తాను దేవుని యొక్క కృపాతిశయమును బట్టి దేవుని మందిరములో ప్రవేశించగలుగుతున్నాడని, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించగలుగుతున్నాడని చెప్తూ ఉన్నాడు. 6 వచనంలో అబద్ధమాడు వారిని గురించి, కపటముతో ప్రవర్తించు వారిని గురించి, నరహత్యను జరిగించు వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఇలాంటి పనులు మన చుట్టూ జరుగుతున్నవి. మనకు దినదినము పేపర్ చూచినట్లయితే, వార్తలు విన్నట్లయితే, మన చుట్టూ జరుగుతున్నటువంటి పనులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే, కొన్ని ఘోరమైనటువంటి రీతిలో జరుగుతున్నట్లయితే, కొన్ని మన చుట్టూనే నెమ్మదిగా విషప్రయోగం చేసి మనుషులను చంపేటువంటి విధంగా వారి క్రియలు అనేటువంటివి ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. సొంత వారి మధ్యనే విద్వేషములు అనేటువంటివి, ఒకే సంఘములో ఎన్నో భేదాభిప్రాయములు. భేదాభిప్రాయం అంటే అందరూ అన్ని విషయములో ఏకీభవించకపోవచ్చును, కానీ కొన్ని విషయములలో కొందరు ఏకీభవించేటువంటి వారుగా ఉంటుంటారు. అన్ని విషయములలో అందరూ ఏకీభవించవాలనేటువంటి ఆ యొక్క నియమము లేకపోయినప్పటికీ, దేవుని యొక్క నామమును మహిమపరచుట అనేటువంటి ఆ యొక్క విషయములో అందరూ ఏకీభవించవలసి ఉన్నది. ఈ విషయంలో చిన్న అని లేదు, పెద్ద అని లేదు, సామాన్యుడని లేదు, దైవ సేవకుడని లేదు, ప్రతి ఒక్కరూ తలవంచవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క నామమును దూషణ పాలు చేయకొనుకుంటున్నట్లుగా మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారంగా మనము ఉండగలుగుతున్నామా? 8 వచనంలో యెహోవా నా కొరకు పొంచిన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదు ఇక్కడ తన కొరకు పొంచి ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్లి తనకు విరోధముగా తనను అంతమొందించవలనని చూస్తున్నటువంటి, ప్రయత్నిస్తున్నటువంటి వారిని గురించి తాను దేవునికి ప్రార్థిస్తున్నాడు. తనంతటి తాను వారిని నిర్మూలించాలని, వారిని నరహత్య చేసి వేయాలని తాను ఆలోచించట్లేదు. గాని దేవుని యొక్క సన్నిధిలో తాను నిర్దోషిగా కనబడు నిమిత్తమై తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను దేవునికి అప్పగించుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనము ఆ విధంగా చేసేటువంటి వారంగా ఉంటున్నామా? లేకపోయినట్లయితే మనంతట మనమే మన యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మన ఇష్టానుసారంగా ప్రవర్తించటం వలన దేవుని నామమును దూషణ పాలు చేసేటువంటి వారంగా ఉంటున్నామా? మనం ఆలోచించుకోవలసి ఉన్నది. ఈ క్రమంలో దేవుని యొక్క నడిపింపు, దాని యొక్క ఆవశ్యతను ఎరిగినటువంటి వాడుగా దావీదును మనము చూస్తున్నాం. దావీదు దేవుని యొక్క గైడెన్స్ నిమిత్తమై ఎప్పుడు ఎదురు చూచేటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క గైడెన్స్ నిమిత్తమై నీవు ఆశించేటువంటి వాడవైనట్లయితే, ఎదురు చూచేటువంటి వాడవైతే, ప్రార్థించేటువంటి వాడవైనట్లయితే నీవు ధన్యుడవు. దేవుని యొక్క చిత్తమును ఎరుగుట అనేటువంటిది, దానిని కొనసాగించుట అనేటువంటిది, దానిలో నిలిచిండుట అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అయితే మనం పాత నిబంధన గ్రంథంను చూచినట్లయితే, అదేవిధంగా కొత్త నిబంధనను సహితము మనము పరిగించినట్లయితే, దేవుని యొక్క చిత్తం ఉన్నట్లుగా ఆ చిత్తం ఏమిటో తెలుసుకుని, దేవుని యొక్క విచారణ చేసి ఆ చిత్తమును తెలుసుకుని, దాని ప్రకారంగా భక్తులైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు కొనసాగినప్పుడు వారు ఆయన చిత్తమును నెరవేర్చినట్లుగా, అది వారి యొక్క జీవితంలో ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండినదిగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో సహితము దేవుడు నీ నుండి, నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంత ప్రార్థనలో ఆయన యొక్క సన్నిధిలో మొర్రపెట్టుచు అడిగినట్లయితే దేవుడు మనకు తెలియజేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. చాలా మందికి దేవుని చిత్తం అనేటువంటిది అదేంటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఇది ఒక ఊత పదంగా మారిపోయింది ఈ దినాల్లో. దేవుని చిత్తం కోసం ప్రార్థించేవా అంటే ప్రార్థించానండి, ఏమీ తెలిసింది నీకు అని అంటే నాకు ఏదైతే ఇష్టమో అలాంటిదే తెలిసిందండి అని చెప్పేటువంటి పరిస్థితులలో అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి నుండి, మృతమైనటువంటి భక్తి నుండి మనము విడుదల పొందవలసినటువంటి అవసరం ఉన్నది. తాను రాజు అయ్యి శక్తి గలవాడైనప్పటికీ తనకు తానుగా ఈ తనపై పొంచి ఉన్నటువంటి వారిని మట్టు పెట్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు దావీదుకు ఉన్నప్పటికీ తనకు తానుగా ఆ విధంగా చేయటానికి ఇష్టపడలేదు. గాని దేవునికి వారిపై చర్య తీసుకునే పనిని అప్పగించాడు. ఈ విధంగా మనం కూడా మనకున్నటువంటి సమస్యలను, ప్రతిదానిని దేవుని యొద్ద విడిచిపెట్టవలసి అవసరం ఉన్నది. గాని మనకు ఏదో శక్తి సామర్థ్యములు ఉన్నామనో, పలుకుబడి ఉన్నదనో, గర్వంగా మాట్లాడేటువంటి ఆ యొక్క పరిస్థితి గాని, ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ఆ యొక్క పరిస్థితి గాని మన జీవితంలో ఎన్నడూ రానియకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. 9వ వచనములో, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు అని చెప్తున్నాడు. ఈ వచనములో తన శత్రువులైనటువంటి వారు ఎలాంటి వారో దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారి నోట యథార్థత అనేటువంటిది లేదు అని చెప్తున్నాడు. మనం బయటకు వెళ్ళినట్లయితే అబద్ధం చెప్పటం అనేటువంటిది తప్పని భావించేటువంటి వారు ఎవరూ లేరు ఈ దినాల్లో. కొన్ని సమాజాలలో అయితే అబద్ధం అనేటువంటిది అసలు తప్పే కాదు అని చెప్పేటువంటి వారు బాహాటంగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మనము నోట యథార్థత కలిగి బ్రతకటం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ మనము దేవునికి భయపడి జీవించేటువంటి వారమైనట్లయితే మన నోట యథార్థత అనేటువంటిది ఆయన ఉంచగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఎప్పుడంటే మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నప్పుడు. ఇక అంతరంగముని గురించి మాట్లాడుతూ నాశనకరమైనటువంటి గుంట అని చెప్తూ ఉన్నాడు. వారి కంఠము తెరిచినటువంటి సమాధిలాగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. నాలుకతో ఇచ్చకములాడేటువంటి పరిస్థితిని గురించి చెప్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనుషుల మధ్యన మనం ఉంటూ వారి యొక్క కోపములకు, ఆగ్రహములకు మనము నిలిచి ఎదురొడ్డి మనము మన యొక్క శక్తి సామర్థ్యములను కాక దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనం పొందినటువంటి వారమే, ఆయన కృపచేత నడిపించబడుతూ ఆయనకు ఇష్టమై బ్రతకవాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. మనం ఇతరులలో ఉన్నటువంటి తప్పిదములను చూచినప్పుడు వాటి నుండి వారిని విడిపించమని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయవచ్చు. అయితే ఈ చేసేటువంటి ప్రార్థనను కొంత జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఒక సమాజంగా ఉన్నప్పుడు ఇతరుల కొరకు చేసేటువంటి ప్రతి ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం చేసేటువంటి ప్రార్థన వారిలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి ఇతరులకు చూపించేటువంటిదిగా ఉండకూడదు. అది మన ఉద్దేశము కాదు. కాబట్టి మనం ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నట్లయితే భారంగా వారు ఏదైనా తప్పిదములో ఉన్నారని నువ్వు గమనించి ఆ తప్పిదముల నుండి వారు విడుదల పొందునట్లుగా నీవు ప్రార్థించాలి అని అనుకున్నట్లయితే దానికి బెస్ట్ ప్లేస్ ఎక్కడంటే నీ ఒంటరి ప్రార్థన అనేటువంటిది. ఒంటరి ప్రార్థనలో నీవు వారి కొరకు ఎంతైనా కన్నీటి ప్రార్థన చేయవచ్చును, ఎంతసేపు అయినా ప్రార్థన చేయవచ్చును, ఏ మాటలైనా నీవు ఉపయోగించవచ్చును, వారి ఎడల భారం కలిగినటువంటి మాటలు. అయితే ఇది సమాజంలో చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి సాధారణంగా సమాజములో ప్రజల నిమిత్తమే ప్రార్థన చేయటం అనేటువంటిది మరి ముఖ్యంగా వారి తప్పులను ఎత్తి చూపుతూ ఇతరులకు తెలియజేసే విధంగా ఉన్నటువంటి అంశాలని మనం అవాయిడ్ చేయటం మంచిది. వారికి జ్వరంగా ఉందండి, వారికి మరొక వ్యాధి ఉన్నదండి, దాని నుండి విడిపించండి అని దేవునిని ప్రార్థించడంలో తప్పు లేదు, వారు కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్లయితే. అయితే మనము వారి తప్పులను గురించినటువంటి విషయములలో ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అంశమై ఉంటుంది. ఇది జ్ఞానయుక్తంగా మనం చేయవలసినటువంటి పని అయి ఉన్నది. 10వ వచనములో, దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము, వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు వారేం చేస్తూ ఉన్నారో వారి మీద దేవుడు ఎట్టి చర్య తీసుకునై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు అంటే వారు దావీదు మీద తిరగబట్టవే కాదు, దేవుని మీదే తిరగబడినటువంటి వారుగా వారు ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము, దేవుడు వారిని అపరాధులుగా తీరుస్తాడు. దేవుడే వారిని అపరాధులుగా తీరుస్తాడు, ఎందుకంటే ఆయన మీదే వారు తిరగబడినటువంటి వారు. కాబట్టి వారిని గురించి వారి మీద చర్య తీసుకునమని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక 11-12 వచనాలని మనం చూసినట్లయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు అని చెప్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వసించినటువంటి వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారిని గురించి దేవుడు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుని ఉన్నాడో, వారికి దేవుని నుండి కలిగేటువంటి ఆ యొక్క కృపలు ఎలాంటివో వాటిని గురించి దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దీనికి తన స్వానుభవంలో ఇంతకుముందు తాను అనుభవించినటువంటి దేవుని నుండి పొందినటువంటి ఆ యొక్క కృపలు తప్పనిసరిగా కారణమై ఉండి ఉంటాయి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడని, న్యాయవంతుడని, ఆయన తప్పిదము చేసేటువంటి వాడు కాడని, విశ్వాసుల యొక్క విశ్వాసముతో చేసిన ప్రార్థనను దేవుడు తప్పక అంగీకరిస్తాడని దావీదు తన స్వానుభవములో ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవములను తాను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇక ముందును దేవుడు ఆ విధంగా చేయుటకు ఆయనను మాత్రమే కాకుండా ఆయనను నమ్మిన వారికందరికి, ఆయనను ప్రేమించినటువంటి వారికందరికి తన కృపలను అనుగ్రహించటకు సమర్థుడు, తప్పనిసరిగా ఆ రకంగా చేస్తాడని దావీదు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చివరిగా ఈ కీర్తనలోనూ ఇంకా ఇతర కీర్తనలలోనూ చెప్పబడిన మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు వాడినటువంటి పదజాలము కొన్ని చోట్ల మనకు ఏమిటా ఇది అని అనిపించేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మరి ఒకసారి మీరు చదివినట్లయితే, దావీదు వాడినటువంటి పదజాలము ఒక స్వనీతి పరుడు వాడే పదజాలం లాగా అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అదేవిధంగా ఇతరులు చేసే తప్పులను తాను ఎత్తి చూపుతున్నట్లు కొంత పదజాలం కనిపిస్తూ ఉన్నది. నేనైతే ఇలా ఉన్నాను, వారైతే ఇలా ఉన్నారు అని తాను చెప్తూ ఉన్నట్లుగా ఇలాంటి పదజాలం కొంత కనిపిస్తూ ఉంటుంది. తర్వాత శాపనార్థాలు పెడుతున్నట్లుగా కొన్ని భాగాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. మరొకటి, దేవునికి ఏమి చెయ్యాలో కొన్ని సూచనలు తాను చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నాలుగు అంశాలు పైన మనం చదివినటువంటి, ఈ రోజు చదివినటువంటి యొక్క వాక్య భాగంలోనే కనబడుతూ ఉంటాయి. ఇలాంటి అనుమానాలు రావచ్చు, ఏమిటి దావీదు ఇలా చెప్పాడు కదా అనేటువంటిది. దాని విషయమై మనం ఆలోచించినట్లయితే మొదటిగా మనం గుర్తించుకోవలసినటువంటి అంశం ఏంటంటే, వాక్యం అనేటువంటిది అది పరిశుద్ధాత్మ ప్రేరితమైనటువంటిది, దానిలో తప్పు అనేటువంటిది లేదు అని చెప్పబడేటువంటిది. దేవుడు దానిని నిర్ణయించి ప్రజలకు అది వాక్యంగా ఉండునట్లుగా, వారి హృదయములకు వెలుగై ఉండునట్లుగా దానిని అప్రూవ్ చేసినటువంటి వాక్యమై ఉన్నది. దేవుడు తప్పని ఎంచినట్లయితే అది మనుషులకు తాను ఏనాడును ఇచ్చి ఉండేటువంటి వాడు కాడు. ఉదాహరణకు మనము మోషేను తీసుకున్నట్లయితే, మోషేతో మాట్లాడమని చెప్పినటువంటి ఆ దేవుడు మోషే కోపముతో ఆ యొక్క బండను కొట్టినప్పుడు నీళ్లు రావటం అనేటువంటిది జరిగింది. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల ముందు మీరు నా నామాన్ని మహిమపరచలేదు అని చెప్పాడు. ఆ కారణంగా మోషేను వెనుకకు పెట్టివేశాడు. తాను వాగ్దత్త భూమిలోనికి అడుగు పెట్టకుండా తనను ఆపివేసి ఉన్నాడు. మనం ఆ యొక్క సంఘటనను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మోషే చేసినటువంటి పని ప్రజల మీద ఉన్నటువంటి యొక్క కోపము చేత, వారు విసిగించినటువంటి ఆ విసుకును బట్టి తాను ఆ విధంగా చేసినట్లుగా మనకందరికీ అర్థమవుతూ ఉంటుంది. అయితే హృదయములను పరిశోధించేటువంటి దేవుడు దానిని ఏ విధంగా గుర్తించాడంటే, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట అనేటువంటిది అక్కడ జరగలేదు, ఆ విషయములో మోషే తప్పు చేశాడు అని గుర్తించాడు. కాబట్టి వెంటనే మోషే మీద సహితము చర్య తీసుకునటం అనేటువంటిది ఉదాసీనంగా దేవుడు ఆ యొక్క పరిస్థితిలో వ్యవహరించకపోవటం అనేటువంటిది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దావీదు ఈ సందర్భంలో చేస్తున్నటువంటి ప్రార్థనలను, తాను ఉపయోగిస్తున్నటువంటి పదజాలమును, ఆ తీరును, దానిని మనం గమనించినట్లయితే మనము ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నాము. ఆ పదములను చూచి ఆ ఉపయోగించినటువంటి ఆ యొక్క పదములు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క దృష్టిలో ఏ విధంగా కనపడుతున్నాయి అనేటువంటి ఆ యాంగిల్లో మనం చూస్తున్నాం. అయితే హృదయములను పరిశోధించేటువంటి దేవుడు మాత్రము దావీదు తాను ఉపయోగించినటువంటి పదములలోనైనను, తాను చెప్పవలసినటువంటి ఆ యొక్క విజ్ఞాపనలోను ఏ విధమైనటువంటి తప్పును చేయనట్లు గుర్తించటం వల్లనే దానిని ప్రజలందరికీ తెలియజే రీతిగా తన వాక్యములో వ్రాయించి ఉన్నాడు. కాబట్టి దేవుడు దానిని తప్పు లేనిదిగా తీర్పు తీర్చినట్లయితే అది ఏదో తప్పున్నట్లుగా మనం భావించటం అనేటువంటిది సరైనటువంటి విషయము కాదు. దానిలో మనకు అర్థం కానటువంటి విషయాలు కొన్ని ఉంటే ఉండి ఉండవచ్చును. దావీదు ఈ కీర్తనలను రచించినప్పుడు వాటిలో కొన్ని విజ్ఞాపనలుగా ఉండేవి, కొన్ని మొరలుగా ఉండేవి, కొన్ని స్తుతితో కూడినటువంటివిగా ఉండేవి, కొన్ని ప్రవచనములుగా ఉండేవి, కొన్ని దేవుడు నిర్ణయించినటువంటి వాటినే తాను ప్రార్థిస్తున్నట్లుగా తాను చెప్తూ ఉండేవాడు. ఏది ఏమైనప్పటికీ తాను రాసినటువంటి యొక్క కీర్తనలు అన్నీ కూడాను ఆత్మచేత ప్రభావితం చేయబడినటువంటి అంశములు. అదీ కాకుండా దేవుడు వాటిని తప్పు లేనివిగా గుర్తించి వాటిని క్లియర్ చేసినట్లయితే మనము అవి తప్పని అనుకొని ఏదో అపోహ పట్టడం అనేటువంటిది కేవలం బుద్ధిహీనత. కాబట్టి ఆ యాంగిల్లో మనం ఆలోచించినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడాను తాను తన హృదయాంతరంగంలో ఏ తప్పిదము చేయలేదు. ఒకవేళ మాటలు మనకు అలా అనిపిస్తే అనిపించి ఉండవచ్చును, అయితే తాను అంటే దావీదు నిజముగా ఆ విధంగా ఆలోచించలేదు, శాపనార్థాలు పెట్టలేదు, అదే విధముగా దేవునికి ఏమి చేయాలో తాను సూచించేటువంటి సూచనలు కాదవి అని ఇలాంటి విషయాల్ని మనము సులభంగా అర్థం చేసుకోగలిగినటువంటి వారమై ఉంటూ ఉంటాము. ఆ విధంగా మనం అర్థం చేసుకునేందుకు ఇలాంటి కీర్తనలను ప్రయత్నించవలసి ఉన్నది. చాలా మంది దావీదే ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు మనం చేయటంలో తప్పేంటండి అనేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే దావీదు రాసిన అంశాలలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అవి నేరుగా ఆ రూపంలో కనబడకపోయినప్పటికీ అవి ఆత్మ ద్వారా పలుకుబడినటువంటి మాటలు. క్రీస్తు నెరిగినటువంటి బిడ్డలంగా మనము ఎన్నడూ దేవునికి సలహాలు ఇచ్చేటువంటి వారంగాను, అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా దావీదు ఎలాగైతే వారిని ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉన్నాడో ఆ విధంగా మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండకూడదు. అదేవిధంగా ఇతరులపై శాపనార్థాలు పెట్టేటువంటి వారంగా కూడా ఉండకూడదు. కొన్ని దావీదు కీర్తనలలో అలాంటి పదజాలం అనేటువంటిది మనకు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. దావీదు తన హృదయాంతరంగం నుండి ఆ విధంగా తాను ఆశించి ఆ విధంగా ప్రార్థన చేసి ఉండకపోవచ్చు, కానీ అలా అనిపించేటువంటివి అంశాలు ఉన్నటువంటి కీర్తనలు ఉన్నాయి. మనం అలా చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఇక అన్నిటిని మించి క్రీస్తు ప్రభువే ఈ అంశాలను, అంటే ఆ విధంగా చేయకుండా ఉండునట్లుగా కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మనకు బోధించటం అనేటువంటిది జరిగినది. కాబట్టి మనం క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధముగా ఇతరులను క్షమించేటువంటి వారంగాను, మనలను శపించేటువంటి వారిని దీవించేటువంటి వారంగాను, మనం స్వనీతి పరులం కాకుండానట్లుగా మన ప్రార్థనలను జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో చేసేటువంటి వారంగాను, ఇతరులు చేసేటువంటి తప్పిదములను మనము మన ప్రార్థనలలో ఎత్తి చూపేటువంటి వారంగాను, మన సంభాషణలలో ఇతరుల వద్ద ఎత్తి చూపేటువంటి వారంగాను ఉండకుండా ఉండాలి. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలాలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన తండ్రి, మీ వాక్యమును మేము చదువుతున్నప్పుడు రకరకములైనటువంటి అంశములు దానిలో రాయబడి ఉన్నందున అనేకమైనటువంటి విషయములను మేము గ్రహించలేనటువంటి ఎన్నో పరిస్థితులు ఉంటున్నవి. కొన్ని విషయములను మేము నేరుగా గ్రహించగలిగినప్పటికీ మరికొన్ని విషయములను ఏమిటా అనే సందిగ్ధములో వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితి మాలో ఉంటున్నది. మేము వాక్యమును చదివి గ్రహించి దానిని అన్వయించుకునేటప్పుడు వాక్యం అంతటి యొక్క వెలుగులో ప్రతి ఒక్క దానిని పరిశీలించవలసినది. కనుక నీవు శాపగ్రస్తుడు కాడని నిర్ణయించిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు కాడని, నీవు తప్పు కాదని నిర్ణయించిన ప్రతి అంశము తప్పుదము కాదని మేము గ్రహించున్నట్లుగా మాకు తెలియజేయండి. క్రీస్తు నామమందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.